Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం March 16, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారే విచిత్రం కార్యక్రమానికి. సో మరి వాళ్ళ సాటర్డే కాబట్టి మనము రొటీన్కి భిన్నంగా సంగీతమో సాహిత్యమో హాస్యమో చరిత్రో లేకపోతే జానపద కథలు ఇలాంటివేవో చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి అందులో భాగంగా మనము జాన్వరి నుంచి ఎన్టీఆర్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు అంటే ప్రస్తుతం ఫ్లేవర్ ఆఫ్ ది సీజన్ ఆయనే కాబట్టి. ఎంతోమంది ఆయన గురించి బయోపిక్లు తీసిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఆ తర్వాత మన వర్మ ఇంకో బయోపిక్ తీస్తున్నాడు. చాలా విషయాల్లో చాలా వాటిల్లో అంటే ఒక ఇష్యూగా మారి దాన్ని ఎలాగోలాగా కొంచెం సైడ్ లైన్ చేయడానికి కొంతమంది ట్రై చేస్తే దాన్ని పూర్తి నిజాలు బయటపెట్టాలని కొంతమంది ట్రై చేశారు. ఏ విధంగా చూసినా హాట్ టాపిక్గా నిలవడం వల్ల మనము ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా అప్పట్లో ఉన్నటువంటి గొడవ ఏంటి అనే విషయం మీద నేను చెప్తున్నాను మీకు. సో ఒకసారి ఒక చిన్న రీక్యాప్ వేసుకుంటే విషయం ఏంటంటే కమ్యూనిస్టులు తర్వాత అంటే బ్రిటిష్ హయాంలో రాజకీయ వ్యవహారాలు వాటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనము ఒక పాలకపక్షం ఒక ప్రతిపక్షం రెండు ఉంటాయి కదా. సో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతం విడిపోయిన దగ్గర నుంచి 1983 వరకు కాంగ్రెసే పాలిస్తూ వచ్చింది. అఫ్కోర్స్ అంతమాత్రం చేత ప్రతిపక్షాలు లేవని కానీ లేకపోతే వాటికి ఎప్పుడు ఓట్లు పడలేదని కానీ అనలేము. బట్ దెన్ వాటి బలాబలాలు మారుతూ వచ్చినాయి, ఎస్పెషల్లీ చెప్పుకోదగ్గది కమ్యూనిస్ట్ పార్టీ. అంటే ఇప్పుడు జనరేషన్కి కమ్యూనిస్ట్ పార్టీయా, అదేంటది అసలు, అది ఒకటి ఉందా అంటే ఏదో ఒక చిన్న స్టేట్మెంట్ పాస్ చేయడం తప్ప వాళ్ళు అసలు ఎప్పుడు ఏ రోజు ఏ విషయంలోనూ అంత క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉన్నట్టు కనపడదు అని అనుకుంటారేమో, కానీ ఇప్పుడు అట్లా అనుకోవడంలో కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అసలు వాళ్ళు ఇవాళ కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీయో టీడీపీయో అని అనుకుంటారు కానీ, ఆర్ తెరాస అని కానీ, కమ్యూనిస్టులు అనగానే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళతో పొత్తు కోసం ఎగబడి వాళ్ళ బలానికి 10 రెట్ల సీట్లు అడిగి చివరికి ఒక్క సీటు గెలవలేని కమెడియన్స్ లాగా ఇప్పుడు అనిపిస్తున్నారు. కానీ ఆ రోజులు వేరు, అప్పటి కమ్యూనిస్టులు కూడా వేరుగా ఉండేవాళ్ళు కొంచెం. సో ప్రతిపక్షాల గురించి మాట్లాడేటప్పుడు మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఒకటి ఉంది, అదేంటంటే భారత స్వతంత్ర పోరాటం కాంగ్రెస్ ద్వారానే జరిగింది, అందుకని స్వతంత్ర కాంక్ష ఉన్న వాళ్ళందరూ ఆ పార్టీలో ఫస్ట్ చేరారు. అయితే అక్కడ ఉన్న మెంబర్స్లో ఒక ఏకాభిప్రాయం లేదు. బ్రిటిష్ వాళ్ళతో సానునయంగా వ్యవహరించి తెచ్చుకోవాలని కొందరు అనుకుంటే, లేదు పోట్లాడి తెచ్చుకోవాలని కొందరు అనేవాళ్ళు. దీంతో మితవాదులు అతివాదులు అనేటటువంటి ఒక చీలిక వచ్చింది. ప్లస్ దీంతోపాటు ఫ్రీడమ్ వచ్చాక ఎలాంటి పాలన ఉండాలి అనే విషయం మీద కూడా కొంచెం భేదాభిప్రాయాలు ఉండేవి. కొంతమంది క్యాపిటలిజం అంటే ఇంకొందరు సోషలిజం అనేవాళ్ళు, ఇంకొందరు కమ్యూనిజం అనేవాళ్ళు. కాంగ్రెస్ ప్రజల్లోకి చొచ్చుకుపోతున్న కొద్దీ దాన్ని అంటే ఆ వే ఆఫ్ డీలింగ్ని మార్చాలి అనేటటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది. ఇఫ్ ఎట్ ఆల్ ఆ ప్రయత్నంలో వాళ్ళు కనుక ఫెయిల్ అయితే అందులో నుంచి బయటకు వచ్చేవాళ్ళు, ఆర్ అంటే అట్లా డైవర్ట్ చేయడం కుదరట్లేదు అని అనుకునే మాట అయితే కాంగ్రెస్లో నుంచి బయటకు వచ్చేసేవాళ్ళు. ఏమన్నా అంటే ఇప్పుడు మామూలుగా పార్టీలు కండువాలు మార్చుకుంటున్నారు కదా, అట్లాగే పార్టీ విధి విధానాలు నచ్చట్లేదు ఇలాంటివేవో చెప్తారు. ఇది ఒక ఏమంటారంటే ప్రిస్క్రైబ్డ్ టెర్మినాలజీ అన్నమాట. అయితే కాంగ్రెస్లో నుంచి బయటకు వచ్చిన విధానాలు నచ్చకైనప్పుడు మళ్ళీ వాటి విధానాలనే వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా మార్చుకుని అనుకున్నప్పుడు మళ్ళీ వచ్చి చేరేవాళ్ళు. పైగా ఇవి కూడా చాలా అన్నట్టు మళ్ళీ వాళ్ళకి పర్సనల్ ఈగోస్ కానీ లేకపోతే పదవి మీద వ్యామోహం కానీ పట్టుదలలు కానీ ఇలాంటి కారణంగా పార్టీలు మారిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు గమనిస్తున్నాం కదా, సీటు ఒకవేళ ఇవ్వట్లేదు పార్టీకి అని అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వేడి అసలు మామూలుగా లేదు. సో సీట్ ఇవ్వట్లేదు అనగానే అర్జెంటుగా ఏం చేస్తారు, పార్టీ మారిపోతారు. ఆ పార్టీ విధి విధానాలు నాకు నచ్చట్లేదు. మరి ఇన్నాళ్ళు అదే పార్టీలు ఎలా ఉన్నారు, గాడ్ నోస్. సో బ్రిటిష్ హయాంలో రాజకీయ వ్యవహారాలు భూస్వాములు పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉండేవి కాబట్టి కాంగ్రెస్ కారణంగా సాధారణ ప్రజలు కూడా పాలిటిక్స్లోకి వచ్చారు. వాళ్ళు ఈ భూ సంస్కరణలు తీసుకొచ్చి సంపదని కొంచెం అందరికీ పంచాలని, బాగా డబ్బున్న వాళ్ళ మీద కొంచెం లిమిట్స్ అవి పెట్టాలని వాదించేవాళ్ళు. దాంతో జమీందారులకి కాంగ్రెస్ అంటే ఒక రకమైన భయం పట్టుకుంది. ఫ్రీడమ్ వస్తే ఇట్లా గనక వీళ్ళు ఈ పద్ధతులు కనుక పాటిస్తే చాలా కష్టము, ఇంకా అసలు మనకి ఏమాత్రం ఫ్రీడమ్ ఉండదు, ఫ్రీడమ్ వస్తుంది తప్ప మనకు ఉండదు, సో బ్రిటిష్ అధికారం ఉంటేనే మేలు అనుకుని వాళ్ళు జస్టిస్ పార్టీ అని ఒకటి స్థాపించి ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించాలని చూసేవాడు. అయితే నార్త్లో ముస్లిం జమీందారులు ముస్లిం లీగ్లో చేరి కాంగ్రెస్ని కంట్రోల్ చేశారు. అయితే కాంగ్రెస్ నాయకుల్లో ఎక్కువగా అప్పట్లో బ్రాహ్మిన్స్ ఉండేవాళ్ళు కాబట్టి సౌత్లో బ్రాహ్మిన్స్ అంటే పడని వర్గాల వాళ్ళు కాంగ్రెస్కి వ్యతిరేకంగా జస్టిస్ పార్టీలో చేరారు. ఫ్రీడమ్ వచ్చాక ఈ జస్టిస్ పార్టీ దాని ఐడెంటిటీని కోల్పోయింది. గాంధీకి సోషలిజం అంటే పెద్ద అంతేమీ ఇంప్రెషన్ లేదు, కానీ నెహ్రూకి కొంచెం ఇష్టం ఉంది ఈ వీటి గురించి, సోషలిజం అభిప్రాయాలు భావాల మీద, ఆ భావజాలం మీద. సో పార్టీలో తను కొంచెం బలపడంగానే 1956లో తమిళనాడులో ఉన్న ఆవడిలో జరిగినటువంటి కాంగ్రెస్ సభల్లో మన ధ్యేయం సోషలిజమే అని బాహాటంగా చెప్పారు. దాంతో ఈ పాత జస్టిస్ పార్టీ వాళ్ళు, జమీందారులు, తర్వాత ఎక్స్ ఈ సంస్థానాధీశులు ఉంటారు కదా వాళ్ళు, పారిశ్రామిక వర్గాల వాళ్ళు పూర్తి రైటిస్ట్ విధానాలతోటి 1959లో స్వతంత్ర పార్టీ అని పెట్టుకున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రధాన నాయకుడిగా వెలిగినటువంటి గాంధీ వియ్యంకుడు రాజాజీ ఈ పార్టీకి వ్యవస్థాపకుడు. వీళ్ళు ఏంటంటే రైతుల సంక్షేమం కోసం శ్రమిస్తున్నామని చెప్పుకుంటూ ధనిక రైతులని కూడగట్టేవాళ్ళు. ఇటువంటి టైంలో కాంగ్రెస్కి అండగా నిలవాలి అని అంటూ ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయిన కొందరు సోషలిస్టులు వెనక్కి వచ్చి కాంగ్రెస్లో చేరారు, ఇంకొంతమంది బయటే ఉండిపోయారు. అఫ్కోర్స్ ఏవో రకమైన సిద్ధాంత విభేదాలతోటి పార్టీని చీల్చుకున్నారు కమ్యూనిస్టులు. దాని పర్యవసానమే సిపిఐ, సిపిఎం ఇలాంటివన్నీ. సో ఇలా వాళ్ళు చీలుకుని పార్టీని, అలాగే కమ్యూనిస్టులు కూడా మితవాదులుగా అతివాదులుగా చీలిపోయి దేశ రాజకీయాలన్నీ కూడాను ఇట్లాంటి ఒక పర్యవసానాలన్నీ ఖచ్చితంగా ఏపీ పాలిటిక్స్లో కూడాను ప్రతిబింబించినాయి. కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్ ద్వారానే ఉద్యమంలోకి వచ్చారు. 1930స్లో గాంధీ శాంతియుత విధానంతో స్వాతంత్రం రాదని, ఒకవేళ వచ్చినా అది భూస్వాములకు మేలు చేస్తుందని భావించి 1934లో ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పరిచారు. తెలంగాణ నిజాం పాలనలో ఉండగా కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్టులు కలిసి ఆంధ్ర మహాసభ బ్యానర్ కింద నిజాంని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేశారు. 1945 తర్వాత విడిపోయారు. ఫ్రీడమ్ వచ్చాక 1948లో నిజాం మీద పోలీస్ చర్య తర్వాత కాంగ్రెస్ పరోక్షంగా అధికారంలోకి వచ్చేసింది. వచ్చేసరికి భూస్వాములంతా కూడాను కాంగ్రెస్లో చేరిపోయారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ఈయన పని పాట పాడేని కోయలలోకి నా హృదయం
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రం వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media. The voice of India.
Mind Media. The voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్చే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఫ్రీడమ్ వచ్చాక 1948లో నిజాం మీద పోలీస్ చర్య తర్వాత కాంగ్రెస్ పరోక్షంగా అధికారంలోకి వచ్చేసింది కాబట్టి భూస్వాములంతా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారని మనం మాట్లాడుకుంటున్నాం. కమ్యూనిస్టులు సాయుధ పోరాట బాట పట్టారు. చాలామంది కార్యకర్తలను పోగొట్టుకుని 1951లో సెప్టెంబర్లో పోరాటాన్ని విరమించింది. ఈ పోరాటం తెలంగాణలో జరిగిన నడిపించిన వాళ్ళలో ఆంధ్ర కమ్యూనిస్టులు ఎక్కువ. సో 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో 140 అసెంబ్లీ స్థానాల్లో కమ్యూనిస్టులు 41 స్థానాల్లో, వాళ్ళు బలపరిచినటువంటి స్వతంత్రులు 8 స్థానాల్లో గెలిచారు. తెలంగాణలో 98 స్థానాల్లో కమ్యూనిస్టులు, 36 చోట్ల కమ్యూనిస్టులు, వాళ్ళు బలపరిచిన స్వతంత్రులు గెలిచారు. ఈ బూర్గుల నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు తెలంగాణలో ఈ విధానం అంతా చూసిన తర్వాత 1953లో ఆంధ్ర విడిపోయిన తర్వాత మాజీ కాంగ్రెస్ నాయకుడు ప్రకాశం కాంగ్రెస్ మద్దతుతోటి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఒక 13 నెలల తర్వాత అవిశ్వాస తీర్మానం కారణంగా ఓడిపోయారు. 1955లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ జరిగినాయి, మధ్యంతర ఎన్నికలు. కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చేస్తారని అందరూ అనుకున్నారు. వాళ్ళకి వ్యతిరేకంగా అందరూ కలిశారు. చివరికి 196 స్థానాల్లో 15 వాటిల్లో మాత్రమే కమ్యూనిస్టులు గెలిచారు. కాంగ్రెస్ కూడా సోషలిస్ట్ విధానాలను అమలు చేస్తానని అనడంతో మధ్యతరగతి ప్రజలు కమ్యూనిస్టుల కంటే కాంగ్రెస్నే ఆదరించారు. బెజవాడ గోపాలరెడ్డి నాయకత్వాన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 1957లో తెలంగాణలో మాత్రం ఎన్నికలు జరిగినాయి, కమ్యూనిస్టులు 20 స్థానాల్లో మాత్రమే గెలిచారు. 1962లో రాష్ట్రమంతా ఎన్నికలు జరిగితే 51 స్థానాలు గెలిచారు. ఇక అక్కడి నుంచి ఆ అంకె తగ్గుతూనే వచ్చింది. 1964 కమ్యూనిస్ట్ పార్టీ 2గా చీలిపోయింది. ఇక ఆ తర్వాత నక్సలిజం వచ్చాక లెక్కలేనన్ని ముక్కలైంది. దాంతో ఆంధ్ర రాజకీయాల్లో దాన్ని ఎవరు పట్టించుకోవడమే మానేశారు. 1978 అసెంబ్లీ ఎన్నికల పాటికి కాంగ్రెస్ పార్టీ 2గా చీలింది. ఒకటి బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్, దీని తరఫున వెంగళరావు ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేశారు. రెండో వర్గం కాంగ్రెస్ ఇందిరా. సో దాని తరఫున చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఈ రెండూ కాకుండా 1977 ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ కూడా పోటీ చేసింది. కమ్యూనిస్టుల్లో సిపిఐ రెడ్డి కాంగ్రెస్తో కలిసి పోటీ చేసి 6 స్థానాలు గెలిచింది. సిపిఎం జనతాతో కలిసి పోటీ చేసి 8 స్థానాలు గెలిచింది. ఇక 1983 వచ్చేసరికి తెలుగుదేశం రంగంలోకి వచ్చింది. రెండు కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి ముందుకొచ్చాయి. ఎన్టీఆర్ కూడాను ఓకే అన్నారు. అయితే సిపిఐ 60 సిపిఎం 30 అడగడంతో బేరం కుదరలేదు. ఎన్టీఆర్ మేనకా గాంధీ సంజయ్ విచార్ మంచ్కి 5 సీట్లు ఇచ్చి వాళ్లతో పొత్తుకు ముందుకెళ్లారు. సిపిఎం 5 సిపిఐ 4 గెలిచినాయి. అంటే వాళ్ళ అసలు బలం అదన్నమాట. అలాగా ఇప్పుడు సంగతి కనుక చూసుకుంటే ఇప్పుడు ఈ పార్టీలు పవన్ కళ్యాణ్ని ఎన్ని అడుగుతాయో చివరికి ఏమవుతుందనేది మనం చూడాలి. కాంగ్రెస్లో బేసిక్గా ఏంటంటే సోషలిస్ట్ భావాలు ఉన్న వాళ్ళు దానిలో నుంచి బయటికి వచ్చి పార్టీలు పెట్టుకున్నారు అని చెప్పాను కదా. 1952 తర్వాత నేషనల్ లెవెల్లో సోషలిస్ట్ పార్టీ, కిసాన్ మజ్దూర్ పార్టీ కలిసి ప్రజా సోషలిస్ట్ పార్టీ పిఎస్పిగా ఆవిర్భవించింది. ప్రకాశం ఆ పార్టీ నాయకుడే. 1953లో కాంగ్రెస్ వారు ముఖ్యమంత్రి పదవి ఇస్తారనగానే ఆ పార్టీ నుంచి రాజీనామా చేసి కాంగ్రెస్ మద్దతుతోటి ముఖ్యమంత్రి అయ్యారు. పిఎస్పి ఆంధ్రశాఖ ప్రజాపార్టీ పేరుతో విడిపోయి ప్రకాశానికి మద్దతిచ్చింది. మంత్రివర్గం పడిపోయి 1955లో మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్తో ఆచార్య రంగగారి కృషి లోక్ పార్టీతో కలిసి యునైటెడ్ ఫ్రంట్ అధికారం చేజిక్కించుకుంది. 1956లో సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ రెండు పార్టీల వాళ్లలో ఎవరికీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వనే లేదు. ప్రజాపార్టీ విడిగా మనుగడ సాగించింది, కానీ ఆ పార్టీ నాయకులు తెన్నేటి విశ్వనాథం గారు ఒక్కరే గెలుస్తూ వచ్చారు. 1971 తర్వాత అసెంబ్లీలో దానికి అసలు ప్రాతినిధ్యమే లేదు. ఇక ఈ కృషికార్ లోక్ పార్టీ విషయానికి వస్తే 1959లో ఆచార్య రంగ గౌతు లచ్చన్న స్వతంత్ర పార్టీలో చేరిపోయి ఆ పార్టీని మూసేశారు. ఇక మధ్య ధనిక రైతులు ఆచార్య రంగ అనుయాయులు వీళ్ళందరూ ఆదరించిన స్వతంత్ర పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో కొంతకాలం వెలిగింది. 1962లో 19 శాసనసభ స్థానాలను గెలుచుకుంది. 1967లో 29 స్థానాలు గెలిచి ప్రధాన ప్రతిపక్షం అయింది. ఇందిరాగాంధీని పూర్తిగా వ్యతిరేకించి పార్టీ ప్రజాదరణను కూడా కోల్పోయింది. 1971 పార్లమెంట్ ఎలక్షన్స్లో రంగా కూడా ఓడిపోయారు. మన రాష్ట్రంలో 9 స్థానాల్లో పోటీ చేసి అన్నిటా ఓడిపోయింది. దాంతో రంగ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిపోయారు. 1974లో స్వతంత్ర పార్టీ చరణ్ సింగ్ నేతృత్వంలో ఏర్పడిన భారతీయ లోక్దళ్లో కలిసిపోయింది. ఆంధ్ర యూనిట్లో కొందరు కాంగ్రెస్లో చేరిపోయారు. 1977లో జనతా పార్టీ ఏర్పడినప్పుడు మిగిలిన వాళ్ళంతా కూడాను జనతా పార్టీలో చేరారు. ఇక సోషలిస్ట్ పార్టీ తరఫున పీవీజీ రాజు, అశోక్ గజపతి రాజు గారి తండ్రి, మంచి పెద్ద లీడర్గా ఉండేవారు. 1955 ఎన్నికల్లో తన జిల్లాలో 9 స్థానాలను గెలిపించుకోగలిగారు. 1959లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినటువంటి చెన్నారెడ్డితో చేతులు కలిపారు. కొన్నాళ్ళకి కాంగ్రెస్లో కలిసిపోయారు. 1976లో సంయుక్త సోషలిస్ట్ పార్టీ తరఫున బద్రి విశాల్ ఒక్కరే నెగ్గారు. అయితే జనతా పార్టీ ఏర్పడిన తర్వాత వీళ్ళంతా దానిలో చేరారు. ఇక బీజేపీకి పూర్వరూపమైనటువంటి భారతీయ జనసంఘ్ 1962 ఎలక్షన్స్లో 70 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్కరు తప్ప మిగతా వాళ్ళందరూ డిపాజిట్లు కోల్పోయారు. 1967లో 3 అసెంబ్లీ స్థానాలు గెలిచారు, కానీ 1972లో మళ్ళీ ఒక్కడు కూడా గెలవలేదు. సో 1977లో జనతా పార్టీ ఏర్పడినప్పుడు దాంట్లో అది విలీనమైపోయింది. రాష్ట్రంలో ప్రతిపక్షాల బలాబలాలు ఇలా ఉంటూ వచ్చినాయి. అధికార పక్షంగా ఉన్న కాంగ్రెస్లో ఎప్పుడూ ఏదో ఒక ఇంటర్నల్ ఇష్యూ, అంతర్గత యుద్ధం, ఏదో ఒకటి అట్లాంటివి ఉంటూ ఉండేవి. ఎప్పుడు నాయకుల మధ్య పేచీలు, కొందరు విడిగా వచ్చేసి పార్టీలు పెట్టుకోవడాలు, మళ్ళీ కాంగ్రెస్లో చేరిపోవడాలు, ఇది ఒక రెగ్యులర్ థింగ్ అన్నమాట. వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ అసలు మనం గ్రహించాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ పట్ల తెలుగు ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా కూడా దాన్ని సరిగ్గా ఎన్కాష్ చేసుకోగల సత్తా ఏ ప్రతిపక్ష పార్టీకి లేకపోయింది. ఆ పనిని చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎన్టీఆరే. అప్పట్లో ఆ కొత్త పార్టీ కాంగ్రెస్ను ఓడించగలదు అనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించినటువంటి ఘనత కూడా ఆయందే. ఆ నమ్మకాన్ని తర్వాత ఇంకెవ్వరూ కల్పించలేకపోయారు అనేది ఇప్పుడు ఇందాక నేను చెప్పిన విషయాలను బట్టి మీకు అర్థమవుతుంది, రైట్? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం ఈ చిన్న విరామం తర్వాత.
హాయ్, నేను మీ మనీ శర్మ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరమయ.
మన భారత ప్రజలు సుఖశాంతులతో సామరస్యంతో జీవిస్తూ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నారంటే అందుకు కారణం ఎవరు? సరిహద్దుల్ని ప్రాణాలకు తెగించి మరీ కాపలా కాసే మన వీర సైనికులు. భరతమాత సేవలో వీర మరణం పొందిన అమర జవాన్ల గాథల్ని జై జవాన్ కార్యక్రమంలో మీకోసం అందిస్తున్నాం. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకు అందించే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్చే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. అసలు ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఎప్పుడో స్వాతంత్రం రాకముందున్న కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత అది వచ్చిన తర్వాత మిగతా చిన్న చిన్న పుట్టగొడుగులు లాంటి పార్టీలు, అవన్నీ మళ్ళీ కాంగ్రెస్లో విలీనం అవ్వడాలు లేదా జనతా పార్టీలో విలీనం అవ్వడాలు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు ఎన్టీఆర్ గురించి చెప్పేటప్పుడు? అసలు 83 అనేది మైల్ స్టోన్ ఎన్టీఆర్ లైఫ్లో పొలిటికల్ పరంగా. మరి దానికన్నా ముందు విషయాలు, రాజకీయ పరిస్థితులు మనకెందుకు అని మీకు అనిపించవచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు, యా బందిపోటు సినిమాలో హీరో ప్రజాదరణ పొందాడు, సో దానికి నేపథ్యం ఏంటో తెలుసుకోవాలి కదా. కుంటిరాజు కుటిలుడైన సేనాపతి, ప్రజాపీడన దాన్ని ఎదురిస్తూ సరైన సమర్థుడైన నాయకుడి కోసం ఎదురు చూస్తున్న తిరుగుబాటుదారులు, వీళ్ళందరి గురించి చెప్పకుండా హీరో అవతార పురుషుడులా వచ్చాడు అని చెప్పడం అర్ధరహితం. ప్రతి శక్తికి ప్రతికూల శక్తి ఒకటి ఉంటుంది, రెండూ సమాంతరంగా నడుస్తూ పోటీ పడుతుంటాయి, అప్పుడే అది రక్తి కడుతుంది. ఇప్పుడు విలను ఒక సినిమాలో హీరో విలన్ రెండు ప్యారలల్గా మంచి పవర్ఫుల్గా ఉంటేనే కదా, హీరో వచ్చాడు విలన్ తన్నాడు, వాళ్ళ అమ్మ నాన్నని హీరోయిన్ని రక్షించాడు వెళ్ళిపోయాడు అంటే ఏం బాగుంటుంది, అంతే కదా. సో అలాగా అంటే 1983లో ఎన్టీఆర్ ఏదో వచ్చాడు కాంగ్రెస్ని భూస్థాపితం చేసేసాడు అని కవిత్వం చెప్పినట్టు చెప్పడం బాగానే ఉంటుండొచ్చు, కానీ అలా అయితే 6 ఏళ్ళు తిరగకుండా కాంగ్రెస్ తన బలాన్ని 3.6 రెట్లు పెంచుకుని టీడీపీ బలాన్ని 37%కి ఎలా తగ్గించగలిగింది అనే ప్రశ్నకు సమాధానం ఎలా దొరుకుతుంది, రైట్? అప్పుడు గెలిచారు, తర్వాత మళ్ళీ 6 ఏళ్ళు తిరగకుండానే 3.6 టైమ్స్ ఓటు బ్యాంకుని తన బలాన్ని పెంచుకుని టీడీపీ బలాన్ని 37%కి తగ్గించేశారు. ఎలా అంటే మరి ఆ క్వశ్చన్కి కూడా ఆన్సర్ తెలియాలి కదా. అప్పటి పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ 42 స్థానాలకు గాను 2 గెలిచింది అంతే. ఏది 89 ఆ టైంలో కాంగ్రెస్కి 39 వచ్చినాయి. సో ఎన్టీఆర్ స్వయంగా ఒక అసెంబ్లీ స్థానంలో ఓడిపోయారు, కానీ 5 ఏళ్లలోనే 1994లో బ్రహ్మాండంగా మళ్ళీ గెలిచారు. 10 ఏళ్ల విరామం తర్వాత కాంగ్రెస్ 2004లో గెలిచి 10 ఏళ్ళు పాలించింది. అంటే కాంగ్రెస్కి ప్రతిపక్షాలకి స్థిరమైన ఓటు బ్యాంకు కొంత ఉన్నది. ఏ స్థాయిలో ఉంది, అసలు అది పెరగడానికి తరగడానికి కారణం ఏంటి, ఆ ప్రిన్సిపుల్ని పట్టుకోకుండా ఓన్లీ గెలిచిన సీట్ల సంఖ్యతోటే మనము భారీ తీర్మానాలు చేస్తే అది మనకి పాలిటిక్స్ అర్థమైనట్టు కాదు, రైట్? సో ఇప్పుడు మనకి చాలాసార్లు ఎందుకు మనం ఇంత విషయాలు మాట్లాడుకుంటున్నాము, ఒక బయోపిక్ గురించి కూడా ఫస్ట్ అసలు అక్కడి నుంచే కదా స్టార్ట్ అయింది ఇదంతా, ఇన్ని బయోపిక్లు వస్తున్నాయి, ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు, సో అసలు నిజాలు ఏంటనేది చెప్దామని కదా నేను స్టార్ట్ చేసింది. సో అసలు నేను ఎందుకు ఇంత పూర్వోత్తరాల గురించి చెప్తున్నాను, ఎందుకు ఎన్టీఆర్ ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ వచ్చింది వెళ్ళింది అది ఫ్లాప్ అని అందరికీ తెలుసు, అందరూ ఒప్పుకున్నారు. ఎందుకు విఫలమైంది అనేది మనము సమీక్షించక్కర్లా, ఎందుకంటే యాక్టింగ్ అందరూ బాగా చేశారు, గుడ్, బట్ ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళి సినిమాకు వంకలు పెడితే అదో పద్ధతి, అసలు అటువైపు తొంగి కూడా చూడలేదు కొంతమంది అయితే. స్టిల్ వాళ్ళకి ఏంటి, ఎన్టీఆర్ వంశమే వేరు బ్రీడ్ వేరు, ఆయన దైవంశ సంభూతుడు కాబట్టి ఫస్ట్ భార్యతో ఆయన వైవాహిక జీవితం గురించి తెలుసుకోవాలని కొందరు కుతూహలం ఉండి తీరుతుంది కాబట్టి జనాలు ఇరగబడి వస్తారనుకున్నారు ప్రొడ్యూసర్స్, స్పెషల్ షోలు వేశారు, సినిమా ప్రచారంలో మంత్రులు కూడా పాల్పంచుకున్నారు, మూగుమ్మడిగా సినిమాకి వెళ్ళిన సంగతి పేపర్లో రాయించుకుని ఓ హడావిడి చేసినా కూడా జనం చూడటానికి రాలేదు పెద్ద అంతగా. సరేలే సినిమా ఒడిదొడుకులేముంది, అది డ్రామా సో అది పెద్ద ప్రాబ్లం కాదు, అది పెద్దంత ఫ్లాప్ అయినా అవ్వకపోయినా అంటే హిట్ అయినా అవ్వకపోయినా పొలిటికల్గా చేసినటువంటి సెకండ్ పార్ట్ మనకు ఖచ్చితంగా సంచలనంగా ఉంటుంది, ఇది ఖచ్చితంగా చూస్తారనుకున్నారు. బట్ దానికి కూడా జనాలు రాలేదు. ఎందుకు? ఎన్టీఆర్కి బదులు మహానాయకుడిగా చంద్రబాబుని చూపించారు కాబట్టి ఈ సినిమా ఆడకపోతే చెడ్డ పేరు వస్తుంది బాబుకి అన్న భయంతో కొందరు టీడీపీ నాయకులు ఫ్రీగా కూడా షోలు వేసినా జనాలు రాలేదంట. దాని అర్థం ఏంటి? జనాలకి ఎన్టీఆర్ సినీ జీవితం మీద, రాజకీయ జీవితం మీద ఆసక్తి లేదు అని కాదా? అట్లా అంటే మరి సావిత్రి సినిమా చూశారు కదా మహానటి, చాలామంది ప్లేయర్స్వి చూశారు కదా, అవి బయోపిక్సే కదా అంటే వాళ్ళ సినిమాలో ఉన్న డ్రామా గురించి చూశారు తప్ప ఆ వ్యక్తుల మీద ఉన్నటువంటి అభిమానం కాదు. నిజంగా చెప్పాలంటే గీత ఫోగాట్ అసలు మనకు తెలియని కూడా తెలియదు, దంగల్ మూవీ గురించి ఆలోచిస్తే. సో ఇప్పుడు ఒక ఇవాల్టి జనాభాలో చూసుకుంటే ఎన్టీఆర్ అభిమానులు లేకపోలేదు, కానీ వాళ్ళ సంఖ్య బాగా తక్కువైపోయింది. కాలంతో పాటు అభిరుచులు మారుతూ వస్తాయి. అలాంటిది ఎన్టీఆర్ సినిమా ప్రేక్షకుల అభిరుచి కూడా మారింది. వాళ్ళు టీవీల్లో పాత సినిమాలు చూస్తున్నారంటే వాళ్ళ జ్ఞాపకాల కోసం, ఆరు అది మొదటిసారి చూసినప్పుడు వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు గుర్తు చేసుకోవడానికి చూస్తున్నారు అనుకోవాలి. ఎందుకంటే కొత్త తరం వాళ్ళకి అందులోని కొన్ని పౌరాణికాలు తప్పిస్తే పెద్దంత ఏమీ ఆయన నటన గురించి తెలిసిన వాళ్ళు ఉండరు కదా ఈ జనరేషన్లో. మాయాబజార్ చాలా బాగా చేస్తారు చూడు అంటే చూడటమే తప్ప పిల్లలు. సో కల్పిత కథ, కథనము, డ్రామా, ఎమోషన్స్, పాటలు, స్టంట్లు అన్నీ ఉంటే సినిమా చూస్తారు, కానీ సినిమాలో ఆ స్టార్ జీవితాల గురించి లేదా టెక్నికల్ వాటి గురించి సినిమా చూపిస్తే చూడరు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు బాహుబలి ఉంది, ఎన్నిసార్లు వచ్చిన టీవీలో చూస్తారేమో, బట్ మేకింగ్ ఆఫ్ బాహుబలి ఏమనండి చూద్దాం? అది 2.5 గంటల సినిమా తీస్తే ఎవరు చూడరు. సో అలాగా మేకింగ్ ఆఫ్ ఎ స్టార్ అనేది చూడటం కొంచెం కష్టం. ఒక స్క్రీన్ హీరో గురించిన నిజ జీవితం వివరాలు మాకు అనవసరం అని అనిపిస్తుందేమో. బట్ సావిత్రి గారి విషయంలో ఎందుకు అంటే అక్కడ విషాదం ఉంది. సో అది జనాలకి ఆ డ్రామా నచ్చింది. అదే మేబీ జమున గురించో భానుమతి గారి గురించో తీస్తే ఆడేది కాదేమో. సో అలాగే రాజకీయ జీవితం గురించి ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మొన్న అంటే ఈ పాలిటిక్స్ గురించి అంతకు ముందున్నటువంటి రాజకీయ పరిణామాలు వాటి గురించి ఎందుకు ఇప్పుడు, ఎప్పుడో 35 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలు అవి జరిగేటప్పటికి పుట్టనే లేదు, పుట్టినా కూడా నువ్వు ఊహ తెలియదు, ఓ 50 ఏళ్లలోపు వాళ్ళు అనుకుంటారు అలాగా. బట్ అప్పటి రాజకీయాల గురించి పొలిటికల్ హిస్టరీ మీద అభిరుచి ఉన్న వాళ్ళకి తప్ప ఇప్పటి వాళ్ళకైతే మామూలుగా అంత నచ్చదు. సో ఎందుకు ఆ పాతకాలం సంగతులు ఇప్పుడు సంగతులు చెప్తే బాగుంటుంది కానీ అని అంటే, గతం తెలుసుకుంటే తప్ప మనం వర్తమానాన్ని బేరీ చేయలేం, భవిష్యత్తును కూడా నిర్మించుకోలేం. సో ఒక సాధారణ ఓటరు ప్రస్తుతం నాకు లభించే ఏమైనా వసతులు కానీ లేకపోతే బెనిఫిట్స్ కానీ ఏమైనా ఉన్నాయా అని చూస్తాడు తప్ప, అప్పుడెప్పుడో ఎన్టీఆర్ 2 రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టాడు, మద్య నిషేధం చేశారు అని ఎవరు ఫస్ట్ చేశారు ఇవన్నీ ఎవరు పట్టించుకోరు కదా. మనం చాలా రోడ్లు వేసిన వాళ్ళు, లేకపోతే నాగార్జునసాగర్ నీళ్లు వాడుకుంటున్నాం కదా, డ్యామ్ ఎవరు కట్టించారు, లేకపోతే ఏదో ఒకటి, ఏ బకింగ్హామ్ కెనాల్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే, అసలు మనం చదువుకుంటున్న స్కూల్ బిల్డింగ్ ఎవరు కట్టించారు, వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఇవన్నీ మనకు అసలు అనవసరం. మనం చదువుకుంటున్నామని మార్కులు బాగా వచ్చినాయా, ఇవే ఇప్పుడు రేపు పొద్దున మనకి ఎట్లా ఉంటుంది అనే ఫ్యూచర్ గురించే తప్ప. సో మేబీ ఏమో మీకు మేలు కలిగిస్తున్నటువంటి ఫలానా చట్టం రూపకల్పన చేసింది ఎవరు, దాన్ని అమలు చేసింది ఎవరు, అసలు ఈ పథకం పెట్టింది ఎవరు, ఇట్లాంటివన్నీ మనకి దక్కేది ఏంటని ఆలోచిస్తాం తప్ప మనం ఇంతకుముందు చేసినవి ఏంటి, అసలు ఎలాంటి పరిస్థితుల్లో చేశారు, ఇవన్నీ సాధారణంగా ఎవరు పట్టించుకోరు. సో వాటి గురించి కూడా తెలిస్తే మంచిది అని తప్ప ఇంకొకటేం లేదు. మాట్లాడుకుందాం దీని గురించి ఈ చిన్న విరామం తర్వాత.
ఎత్తటి నుండి వీచెనో ఈ చల్లని గాలి, తీవెలపై ఊగుతూ, పువ్వులపై తూగుతూ, తీగలపై ఊగుతూ పువ్వులపై తూగుతూ ప్రకృతి నెల్లగాయిగా ప్రకృతి నెల్లగాయిగా
తీయగా
మాయగా పరవశింపజేయుతూ
ఎత్తటి నుండి వీచెనో ఈ తల్లని గాలి జాబిలితో ఆడుతూ వెన్నెలతో పాడుతూ జాబిలితో ఆడుతూ వెన్నెలతో పాడుతూ మనసు మీద హాయిగా మనసు మీద హాయిగా
తీయగా
మాయగా మత్తు మందు చల్లుతూ
ఎత్తటి నుండి వీచెను ఈ చల్లని గాలి హృదయ వీణ మీటుతూ ప్రేమ గీతి పాడుతూ
హృదయ వీణ మీటుతూ ప్రేమ గీతి పాడుతూ
ప్రకృతి నెల్లగాయిగా
ప్రకృతి నెల్లగాయిగా
తీయగా
మాయగా
పరవశింపజేయుతూ ఎప్పటి నుండి వీచెనో
You are listening to Mind Media, the voice of India.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామమోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 to 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు గూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. Subscribe to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Mind Media show talaki puna swagatham palukutondi mee arche వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక పాత నాయకుల గురించి, అంటే నేను పాత విషయాలు చెప్తున్నాను, అసలు పెద్దంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు ఇది అని అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. పాత నాయకుల గురించి ప్రస్తావించడం, ఒక స్థాయికి మించి వాళ్ళని కీర్తించడం ఏ మేరకి అవసరం అనేటటువంటి ఒక క్వశ్చన్ ఉదయిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, తమిళనాడులో అన్నాదురైని ఆకాశానికి ఎత్తేస్తారు, కనపడిన ప్రతిదానికి అన్నా పేరు పెట్టేస్తారు, అన్నా నగర్, అన్నా క్యాంటీన్, ఇలాగా అన్నా క్యాంటీన్ కదా అక్కడ, అమ్మ క్యాంటీన్ అనుకోండి. ఆయన కరెక్ట్గా పాలించింది 2 ఎస్. ఆ 2 ఎన్ని అద్భుతాలు చేసి ఉంటాడని మనం అనుకోవాలి. ఆయన చనిపోయి ఆల్మోస్ట్ 50 ఇయర్స్ అవుతుంది, అంటే 65 ఏళ్ళు పైబడిన వాళ్ళకి మాత్రమే ఆయన పాలన గురించి కొంచెమైనా ఐడియా ఉంటుంది. ఆయన గురించి డిఎంకే అన్నాడీఎంకే ఇద్దరు కీర్తించిన, ఆయన పేరు ఓట్లు అడిగిన ప్రతిసారి ఎవరో ఒకళ్ళని మాత్రమే తమిళ ప్రజలు గెలిపిస్తున్నారు. అంటే అర్థమేంటి, అలా గెలిపించడానికి వేరే కారణాలు ఉన్నాయి తప్ప అన్నా పేరు చేపించడం వల్ల కాదు అనేది అయితే మనకు అర్థమవుతుంది కదా. అలాగే తమిళనాడులో కామరాజ్ 9 ఏళ్ళు పాలించారు, మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతి ఎన్నికల్లోనూ కామరాజ్ పాలన మళ్ళీ తీసుకొస్తామంటుంటారు. అఫ్కోర్స్ 52 ఏళ్ళుగా అధికారంలోకి రాలేకపోతుంది అట్లా చెప్తున్నా కూడా, ఎందుకంటే ఆయన పాలన తమిళనాడులో ముగిసి 56 ఏళ్ళు అయింది, ఆయన పోయే 44 ఏళ్ళు అయింది. సో ఆయన ఏం పాలించాడు ఎలా పాలించాడు అనేది తెలుసున్న వాళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళు అయి ఉండాలి. సో సేమ్ ఇస్ ద కేస్ విత్ తెలుగుదేశం. ఎన్టీఆర్ పేరు జపిస్తూ వస్తున్నారు, బతికుండగానే చేతుల్లోంచి అధికారం లాగేసుకున్న వాళ్ళే, ఆయన విధానాలు మాకు ఆదర్శం అంటూ వల్లించారు. అసలు కొంతకాలం ఆయన బొమ్మ తీసేశారు, కానీ తర్వాత మళ్ళీ ఆయన పేరు చెప్పకపోతే ఓట్లు రాలు అన్న భయమేమో కానీ మొత్తం మళ్ళీ పెట్టుకున్నారు. 2004లో 2009లో ఓడారు. అంటే గెలుపుకి ఆరు ఓటమికి టీడీపీ విధానాలు ఎన్నికల వ్యూహమో కారణం తప్ప జస్ట్ ఎన్టీఆర్ పేరుతో అయితే కాదు కదా. సో బయోపిక్ వైఫల్యం తర్వాత ఏది మనకి కరెక్ట్ ఏది కాదు అనేది టీడీపీ అనే కాదు వైసీపీ కూడా ఈ సత్యం గుర్తించాలి. యాత్ర సినిమా సగటు విజయం ఏం చెప్తుంది? వైఎస్ పాపులారిటీ 2009 స్థాయిలో ఇంకా ఉండుంటే జనాలు దాన్ని విరగబడి చూడాలి కదా మరి. అంటే వైఎస్ కూడా ప్రజల స్మృతి పథంలో నుంచి పాతుకుపోయి లేరు, ఆల్రెడీ బయటకు వచ్చేసింది. సో ఆత్మీయులు మరణించిన సందర్భాల్లో కూడా ఏడాది తిరిగేసరికి జ్ఞాపకాలు కొద్దిగా మసకబారుతూ ఉంటాయి. ఒకప్పుడు వాళ్ళ సినిమా కోసం థియేటర్ల దగ్గర చొక్కాలు చింపుకున్న 4 సినిమాలు ఫెయిల్ అయ్యి తిరగమరుగయ్యేసరికి హీరోలను కూడా మనం పట్టించుకోం. ఇంకా పొలిటీషియన్స్ని ఎంతకాలం అని గుర్తుపెట్టుకుంటారు? దానికి దీనికి ఏం సంబంధం? వీళ్ళు ప్రజాసేవకులు, వాళ్ళేమో ఊరికినా ఏదో ఎంటర్టైన్మెంట్ అని అంటారేమో. మనం ఎక్కువ రిలేట్ అయ్యేది వాళ్ళతోటే కాబట్టి. వాళ్ళ గురించే కదా అసలు ఎన్నెన్నో గొడవలు, ఫ్యాన్ బేస్ గురించే కదా ఇంత గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు అలా అసలు మనం ఒక బేరీస్ వేయడానికి కూడా కొంచెం కష్టం. అయితే జగన్ ఈ విషయం గుర్తించట్లేదు. తన తండ్రి మహానేత కాబట్టి ఆయన పాలన తిరిగి తీసుకొస్తాము, ఆయన విధానాలు అమలు చేస్తాను, హామీ ఇస్తానని ముందుకెళ్తున్నారు. ఆయన పరిపాలన కాలం అంతా స్వర్ణయుగమే అని జగన్ నమ్మితే నమ్మొచ్చు, కానీ అది మంచి చెడుల మిశ్రమ కాలం అని సాధారణ ప్రజల అభిప్రాయం. అందుకే 2009 ఎన్నికల్లో మన్మోహన్కి మంచి మార్కులు వేసి వైఎస్కి పాస్ మార్కులు మాత్రమే వేశారు. ఇది ఎవరో అన్నది కాదు, వైఎస్ఏ అన్నారు. వైఎస్ పాలన తిరిగి తెస్తారంటే కొంతమందికి ఆ కాలంలోని మంచి గుర్తుకు వచ్చి మేబీ వావ్ అనొచ్చు, కొంతమందికి జలయజ్ఞం పేరుతో సాగించినటువంటి ధనయజ్ఞం లాంటివి గుర్తొచ్చి వేస్ట్ అనొచ్చు. అయినా ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే వైఎస్ పరిపాలించింది వైసీపీ పార్టీని అధినేతగా కాదు కదా, వైఎస్ఆర్సీపీగా కాదు కదా, కాంగ్రెస్ పార్టీలోని చాలా నాయకుల్లో ఒక నాయకుడిగా, అండ్ ఇంకా చెప్పాలంటే ఢిల్లీ సింహాసనానికి సామంతుడిగా. ఆయన పాలనలో మంచి చెడుల్లో ఢిల్లీ అధిష్టానానికి వాటా కూడా ఉన్నది. ఏ మేరకి అనేది మనం స్పష్టంగా చెప్పలేకపోయినా ఉండడం అయితే ఉంది. సో మళ్ళీ అలాంటి పాలనే కావాలనుకుంటే అప్పుడు జనాలు కాంగ్రెస్కి ఓటేయాలి తప్ప జగన్కి కాదు, ఎందుకంటే జగన్ కాంగ్రెస్కి చెందినవాడు కాదు, ఒక పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడు, సర్వస్వతంత్రుడు, సొంత నిర్ణయాలు తీసుకోవాల్సిన తీసుకోగలిగిన వాడు. అందుకని పార్టీ తప్పొప్పులకి ఆయనే బాధ్యుడు. సో ఇవన్నీ ఎలా, ఇప్పుడు తండ్రి వేరు కొడుకు వేరు, దేవగౌడ పాలనలాగా సిద్ధరామయ్య పాలన ఉండదు, రేపు రేవణ్ణ ముఖ్యమంత్రి అయితే అది ఇంకోలా ఉంటుంది. నెహ్రూ భావాలు వేరు, ఇందిరా భావాలు వేరు, రాజీవ్ భావాలు వేరు, రూలింగ్లో ఎవరి మార్కు వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరు మామూలుగా మూవీస్ విషయానికి వచ్చేసరికి ఫలానా హీరో కొడుకు అనగానే ఎంట్రీ కొంచెం సులభం అవ్వచ్చు, మేబీ ఫస్ట్ సినిమా ఓపెనింగ్స్ బాగుంటాయేమో, అంతేగాని అచ్చు నాన్నలాగే నటించేస్తా అంటే చాలు ఆయన చూసాక మళ్ళీ నువ్వెందుకు అంటారు. ఎంత ఏం చేసినా తనకంటూ ఒక సొంత గుర్తింపు తెచ్చుకుంటే తప్ప అది కష్టం. అప్పుడప్పుడు మేబీ తండ్రిని గుర్తు చేసినా తనకంటూ ఒక ముద్ర ఏర్పరచుకోవాలి, అప్పుడే ప్రజలు అభిమానిస్తారు. అది లేకే కదా ఇప్పుడు అమితాబ్ బచ్చన్కి అభిషేక్ బచ్చన్కి ఉన్న తేడాలు అవన్నీ పక్కన పెట్టేసి అది మొత్తం అసలు ఒక లిమిట్ లైన్ డ్రా చేసేసి ఇదిగో ఇంక ఇంతకన్నా నేను భరించలేము నీకన్నా మీ నాన్న బాగా చేస్తాడు అని అట్లా రిజెక్ట్ చేయడం వల్లే కదా ఇంతవరకు అభిషేక్ బచ్చన్కి ఒక పర్ఫెక్ట్ బ్రేక్ అనేది రాలేదు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ కోసమని కొత్త కొత్త రోల్స్ అవి రాస్తున్నారు, మరి ఆ బ్రేక్ ఎందుకు ఇంకా రాలేదు ఎప్పటి నుంచి స్ట్రైవ్ చేస్తుంటే. సో వాట్ ఇట్ ఆల్ టేక్స్ ఇస్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ టైం. దానికి కనుక ఎవరైనా సరే కట్టుబడి ఉండకపోతే వాళ్ళు చేయాల్సినటువంటి ఒక బేసిక్ చేంజెస్ ఉంటాయి, దాంట్లో వాళ్ళ యూనిక్నెస్ చూపించకపోతే ఎవరైనా సరే తిప్పికొట్టడమే. అలాగే అటు వైఎస్ఆర్సీపీ అయినా ఇటు టీడీపీ అయినా అటు టీఆర్ఎస్ అయినా ఎవరైనా సరే కాంగ్రెస్ అయినా పవన్ మన జనసేన అయినా ఏదైనా సరే యూనిక్గా ఉండాలి. ఆ విధానాలు అలాగే ఉన్నా వీళ్ళ దీంట్లో మార్పులు తీసుకురావాలి, అప్పుడే ప్రజలకి ఒక అవగాహన నమ్మకం కలుగుతాయి. కాబట్టి పాతవి మరి అర్థం చేసుకుంటేనే కదా ఇప్పటి రాజకీయాల్లో మార్పులు తీసుకురాగలిగేది, అది లేకుండా ఇది సాధ్యం కాదు కదా. అందుకు నేను అనేది సరే అసలు విషయం మానేసి మనం చాలా సైడ్ ట్రాక్ వచ్చేసాము. బట్ ఎనీహౌ అంటే ఒకళ్ళు మెసేజ్ పెట్టారు కాబట్టి నేను చెప్తున్నాను అంత పాతవి ఎందుకు ఇప్పుడు అని అంటే దాని గురించి అని నేను చెప్తున్నాను. ఇది అవసరమే తెలుసుకుంటే వాళ్ళకన్నా మనం భిన్నంగా ఏం చేయగలము, అదే విధి విధానాలతోటి మనం ఏ విధంగా ముందుకెళ్ళగలం అనేది తెలుస్తుంది. ఇవాళకి ఈ చిత్రం బడా రవి చిత్రాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ప్రస్తుతానికి ఇంకా వీటి గురించి బోలెడంత మాట్లాడుకోవాల్సింది ఉంది, మాట్లాడుకుందాం బట్ నెక్స్ట్ వీక్ శనివారం. బట్ సోమవారం రోజు మామూలుగా యాజ్ యూజువల్గా నేను మామూలు రొటీన్ టాపిక్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇప్పటికీ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఏ హ్యాపీ వీకెండ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం మార్చి 16, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.